ఆధ్యాత్మిక విజ్ఞానములో నిన్న మనం చెప్పుకున్నటువంటి పాయింట్స్ ని మళ్ళీ గుర్తు చేసుకుందాం. మొట్టమొదట నేను చెప్పిన పాయింట్ ఏంటి అంటే, ఇంక్లూడింగ్ షిర్డీ సాయి, ఆల్ రిలీజియన్స్ ఆర్ అవుట్డేటెడ్. అవి మనకి ప్రస్తుతం నేటి జీవిత విధానంలో పనికి రావు. ఈ పనికి రావు అని చెప్పటంలో ఆ రిలీజియన్స్ తప్పు అని నేను అంటలే. అవి ఎక్స్పైర్ అయిపోయాయి, కానీ ఆ టెక్నాలజీ ఎక్స్పైర్ అవ్వలే. మీకు ఆ తేడా అర్థం అవ్వాలి. అంటే హిందూయిజం కానీ క్రిస్టియానిటీ కానీ ఇస్లాం కానీ, దే హ్యావ్ టు బి రీఓరియంటెడ్. దానికి నేను ఇచ్చిన ఉదాహరణ ఏంటంటే బుల్లక్ కార్ట్. బుల్లక్ కార్ట్ ఎందుకు నడుస్తుంది అంటే వీల్స్ ఉన్నాయి కనుక, చక్రాలు ఉన్నాయి కనుక. లేకపోతే బుల్లక్ కార్ట్ లేదు కదా. ఎద్దుల బండి మిమ్మల్ని ఒక చోట నుంచి ఇంకో చోటకి ఎందుకు తీసుకువెళ్ళగలుగుతుంది అంటే, బికాస్ దేర్ ఆర్ వీల్స్. ఆ వీల్స్ ఉపయోగించుకోండి, బుల్లక్ కార్ట్ యొక్క వీల్స్ ఉపయోగించుకోండి, కానీ రీఓరియంట్ దెమ్. ఎలా రీఓరియంట్ చేయాలి? బుల్లక్ కార్ట్ బదులు పుట్టిటిని సైకిల్, పుట్టిటిని స్కూటర్, పుట్టిటిని కార్. వీల్సే అవి, చక్రాలే అవి. దట్ టైప్ ఆఫ్ రీఓరియంటేషన్ ఈ రిలిజియన్స్ లో రావాలి. అంచేత అందులో చెప్పబడినటువంటివి తప్పు కాదు. ద వీల్స్ ఆర్ ఓకే, ద బుల్లక్ ఈజ్ నాట్ కరెక్ట్. బుల్లక్ అంటే స్పీడ్. ఆ చక్రాలు ఎంత స్పీడ్గా మీరు తిప్పుతారు అనేదే కదా తేడా. ఎద్దులు, ఎద్దుల బండి ఒక స్కూటర్లో తిరిగే చక్రాలకంత స్పీడ్గా ఎద్దులు ఎక్కువసేపు లాగలేవు. అంటే అవే ప్రిన్సిపల్స్, ఇస్లామిక్ ప్రిన్సిపల్స్, క్రిస్టియానిటీ ప్రిన్సిపల్స్, హిందూ ప్రిన్సిపల్స్ ఏమవ్వాలి? ఫాస్టర్ అవ్వాలి. ద ప్రిన్సిపల్స్ మస్ట్ బి ఫాస్టర్. అది ఎలాగా అన్నది మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. కానీ అది ఎలాగా అని మీకు నేర్పటానికి, డోంట్ థింక్ యూ విల్ లెర్న్ ఇట్ ఇన్ వన్ డే ఆర్ వన్ మంత్ ఆర్ ఇన్ వన్ ఇయర్. ఇట్ మే టేక్ ఫ్యూ ఇయర్స్. ఎప్పుడు? ఇఫ్ యు ఆర్ సిన్సియర్, ఇఫ్ యూ కంటిన్యూ యువర్ ఎడ్యుకేషన్. ఇంచేతంటే ముందు ఇది అవగాహనకి రావాలి మీకు. ఎంత మూర్ఖంగా ఉంటుంది అంటే సైంటిఫిక్ బ్రెయిన్, స్టీమ్ ఇంజిన్ స్టార్ట్ అయిన కొత్తలో రైల్వే ట్రైన్లో ఇద్దరు గుర్రాల మీద ముందు నడుస్తూ ఉండేవారు. ఎందుకుట? 12 మైళ్ళ వేగం కంటే ట్రైన్ బై ఛాన్స్ వెళ్తే ఊపిరి సలపక ట్రైన్లో కూర్చున్న వాళ్ళు చచ్చిపోతారు అని సైంటిస్టులు ప్రెసిడెంట్కి చెప్పారు. యూ ప్లీజ్ సీ దట్ ద స్టీమ్ ఇంజిన్ డస్ నాట్ మూవ్ ఎట్ ఎ స్పీడ్ మోర్ దాన్ 12 మైల్స్ పర్ అవర్. గంటకి 12 మైళ్ళ వేగం కంటే కూడా ఎక్కువ వేగంతో ఇంజన్ నడిస్తే, స్టీమ్ ఇంజిన్, చాలా ప్రమాదం. అందులో కూర్చున్న వాళ్ళు ఊపిరి తలపక కరెక్ట్, అది సైంటిస్ట్ చెప్పారు. అంచేత నిన్న నేను ఏ విధంగా అయితే రిలిజియన్స్ ని గుడ్ బై చెప్పమన్నానో, ఇవాళ ఎవరికి గుడ్ బై చెప్పాలి? మీరు సైంటిస్టులకి గుడ్ బై చెప్పాలి. పరిపూర్ణంగా సైంటిఫిక్ వే ఆఫ్ థింకింగ్ కి గుడ్ బై చెప్పాలి. రిలీజియస్ వే ఆఫ్ థింకింగ్, ఆధ్యాత్మిక ఆలోచన విధానానికి స్వస్తి తిప్పాలి. ఆధ్యాత్మికతకు కాదు, రిలీజియన్ వద్దంటేనే నేను, రిలీజియస్ వే ఆఫ్ లైఫ్ కి స్వస్తి చెప్పాలి. వద్దు అది. డోంట్ లివ్ లైక్ ఎ క్రిస్టియన్, డోంట్ లివ్ లైక్ ఎ ముస్లిం, డోంట్ లివ్ లైక్ ఎ హిందూ. పాత చింతకాయ అదంతా. మీరు అలా చేస్తే యు ఆర్ గోయింగ్ బ్యాక్. మేము బుల్లక్ కార్ట్ స్పీడ్లోనే వెళ్తాము, అది మీ ఇష్టం. ఇంకా క్లియర్? రెండోది ఏంటి, అసలు సైంటిస్ట్ మాట వినబాకండి, దే డోంట్ నో ఎనీథింగ్, వాళ్ళకి ఏమీ రాదు. ఏమీ రాదు అన్నదానికి మీరు ఏదైనా ఒక సైంటిఫిక్ టెక్స్ట్ బుక్ తీసి పేజీలు తిప్పితే మీకు అర్థమైపోతుంది. మొదటి పేజీలో ఒక సైంటిస్ట్ పేరు చెప్పి పేజీ తిప్పగానే ఆ సైంటిస్ట్ చెప్పిన థియరీ తప్పు అని చెప్తారు. మూడో పేజీ తిప్పితే రెండో పేజీలో ఏ సైంటిస్ట్ పేరు చెప్పారో వాడు తప్పు చెప్పాడు, అంటే డాల్టన్ రాంగ్, రదర్ఫోర్డ్ రాంగ్, థామ్సన్ రాంగ్, నీల్స్ బోర్ రాంగ్. సైన్స్ చదివిన వాళ్ళకి పేర్లు అవగాహన ఉంటాయి, కానీ పేర్లు అవగాహన మీకు అక్కర్లే. మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే సైన్స్ అంటేనే అర్థం ఏంటి అంటే తప్పుల తడక. యాజ్ అ సైన్స్ లెక్చరర్ ఐ నో వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ కదా. ఆల్వేజ్ సమ్ థియరీ ఆర్ అదర్, ఏదో ఒక థియరీ మాడిఫై అవుతూనే ఉంటుంది. కాదండి ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు చెప్పామని. కానీ ఆ తప్పుల తడకల విజ్ఞానమే ఈనాడు మనకి ఇన్ని భౌతిక సుఖాలు ఇచ్చుతున్నది. అవునా? ఏ ఫిజిసిస్ట్ కానీ, ఏ కెమిస్ట్ కానీ, ఏ జువాలజిస్ట్ కానీ, ఏ బోటనిస్ట్ కానీ, ఏ ఇస్ట్ కానీ, చివరికి డాట్ 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 ఇస్ట్, మాకంతా తెలిసిపోయింది సైన్స్ లింక్, ఇంతకంటే తెలియాల్సింది ఏమీ లేదు అనలేడు. అంటే ఇంకా వాడు నేర్చుకోవాల్సింది చాలా 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 ఉన్నది. కానీ వాళ్ళు నేర్చుకున్నంత తక్కువలో మానవ జాతికి ఇంత వెలుసుబాటు కలిగించారు, సుఖాలు కలిగించారు కదా. ఇప్పుడు ఇక్కడ మూడో పాయింట్ నేను చెప్పింది అర్థం చేసుకోండి, రిలీజియన్స్ వద్దు, సైంటిస్టులు వద్దు, అది కదా నేను చెప్పింది. మరొకటి ఏంటి, ఇది వద్దు అది వద్దు అంటే నేను చెప్పేది ఏంటి అంటే చేతనత్వ విజ్ఞానము అని రిలీజియన్లోనే ఒక స్పెసిఫిక్ సైన్స్ ఉంది. ఆ సైన్స్ని పనికిరాని ఆ పైన ఉన్న కవరింగ్స్ లోంచి తీసి మీరు పట్టుకోవాలి. చేతనత్వ విజ్ఞానము, ద సైన్స్ ఆఫ్ కాన్షియస్నెస్. సైన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే నేను ఉన్నాను అని నీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? నీకు ఎప్పుడైనా డౌట్ ఉందా? లేదు కదా. యు ఆర్, ఐ ఆమ్ దట్ ఐ ఆమ్ అన్నాడు ఒక గ్రీక్ ఫిలాసఫర్ డెస్కార్టెస్. ఐ ఆమ్ దట్ ఐ ఆమ్, నేను ఉన్నాను. నేను ఉన్నాను అన్నదానికి ప్రూఫ్ అక్కర్లే. నువ్వు ప్రూవ్ చేయి నేను బతుకున్నానని ఎవడైనా ఎవడైనా వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగేవా ఎప్పుడైనా? నువ్వు నాకు అనుమానంగా ఉంది డాక్టర్ గారు, నేను బతుకున్నానా చచ్చిపోయానా, ఒక్కసారి ప్లీజ్ మీరు టెస్ట్ చేసి నేను బతుకున్నాను అని నిరూపించండి అని అడగం కదా. పాయింట్ అర్థమైందా? అది ఫండమెంటల్ మొత్తము ఆధ్యాత్మికతకి ద సైంటిఫిక్ ఆస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్. ధార్మికత యొక్క విజ్ఞానానికి ఆధారం ఏంటి అంటే నేను ఉన్నాను, ఐ యామ్, అహం, నేనున్నాను. అంచేత మొత్తము రిలీజియన్ దేని మీద ఆధారపడి నడుస్తుంది అంటే నేనున్నాను. నువ్వు ఉన్నావు సరే, నువ్వు ఎవరివి? నెక్స్ట్ క్వశ్చన్, పేరు చెప్తావు, క్యాస్ట్ చెప్తావు, జాతి చెప్తావు, నత్త ఈ శరీరాన్ని నేను అంటావు, ఈ ఆలోచనలు నేనే అంటావు. అంటే ఈ ఆలోచనలు, ఈ శరీరము, ఈ క్యాస్ట్ అది లేకపోతే నువ్వు ఉన్నట్ట లేనట్ట? ఇవన్నీ లేకపోయినా నువ్వు ఉంటావు. ఆ బేసిక్ ట్రూత్ అని పట్టుకున్నారు మన ఆల్ రిలిజియన్ ఎవరైతే ప్రపంచానికి అందజేశారో, మొహమ్మద్ కావచ్చు, క్రైస్ట్ కావచ్చు, బుద్ధుడు కావచ్చు, రాబోయే తరాల్లో మీరు ఏదైనా ఒక కొత్త రిలీజియన్ ప్రపోజ్ చేయొచ్చు. ప్రపోజ్ చేసిన దానికి ఆధారం ఏమవుతుందంటే నువ్వు ఉంటావు ముందు, నువ్వు జీవించి ఉన్నావు, నేను బతికి ఉన్నాను, నా చుట్టూ ఇవంతా అల్లుకుంటున్నాయి. నువ్వు లేవనుకో, ఇవన్నీ ఉన్నా నీకు లేవు. అంటే మొత్తము లైఫ్కి ఆధారం ఏంటి అంటే నువ్వు కాదా? నువ్వుంటేనే ఏదైనా, నువ్వు లేకపోతే ఏమీ లేదు. అది అన్ని రిలీజియన్స్కి, అన్ని సైన్సెస్కి ఆధారం. అది మేము పట్టుకున్నాము అని మన సనాతన యోగులు చెప్తున్నారు, ఇప్పుడున్నటువంటి యోగులు చెప్తున్నారు, రాబోయేటటువంటి యోగులు కూడా ఏం చెప్తారు అంటే, మేము తయారు చేసినటువంటి సిద్ధాంతాలన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉన్నాయంటే ఐయామ్, నేను. అందుకే క్రైస్ట్ ఏమంటాడు, నేనే మార్గము, ఐయామ్ ద వే. అంటే ఐయామ్ ద వే అంటే క్రైస్ట్ ఈజ్ నాట్ ద వే, ద ఐయామ్ ఇన్ యూ. నీలో ఎవడైతే ఐయామ్ ఉంటున్నాడో, నేనున్నాను అని అంటున్నాడో, ఆ మార్గం వైపు వెళ్ళండి. కదా అర్థమైందా ఆలోచన విధానాలు? అంచేత మీరు ఏ మంత్ర జపం చేసినా, ఎంత గొప్ప గురువుని ఆశ్రయించినా, వాడు మిమ్మల్ని ఎక్కడే తీసుకెళ్ళాలి? మీలో ఉన్నటువంటి నేను అని ఏ చేతనత్వ బిందువు అంటుందో, అది ఎలా పనిచేస్తోందో పట్టుకోవాలి. బేసిక్ అదనమాట. ఇంచేత నో సైంటిస్ట్, నో రిలిజియనిస్ట్, నో ఫిలాసఫర్స్, ఎవరు వద్దు. ఎవరు కావాలి? నువ్వే. నువ్వు ఎవరివి? ఆ ప్రశ్నకి మీరు జవాబు తెలుసుకోకుండా మీరు ఏం చేసినా వేస్తే. అంచేత ఇప్పుడిప్పుడు ఇంకా స్పష్టమైనటువంటి రూపకల్పన రాలేదు, కానీ ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేటటువంటి పేరుతో ఇదే బయటకు వస్తుంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే హౌ డూ యూ లివ్, అంటే యూ బికమ్స్ ఇంపార్టెంట్ అక్కడ. రిలీజియన్ డజంట్ బికమ్ ఇంపార్టెంట్, ఆ యూ బికమ్స్ ఐ యామ్. అర్థమవుతోంది కదా? ఇంచేత ఆధ్యాత్మికత అనేటటువంటి మాట మీరు వదిలేసి ఏం చెప్పాలి? ద ఆర్ట్ ఆఫ్ లివింగ్, హౌ టు లివ్. కానీ గురువులకి ఈ విషయం తెలుసు మొదటి నుంచి, కానీ అది అప్పుడు చెప్తే అర్థం కాదని ఊరుకున్నారు. కానీ వాళ్ళు ఎప్పుడు ఏం చెప్పారంటే, నేను ఎన్ని గొప్ప మాటలు చెప్పినా మీరు వినకండి, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. నేను ఎలా జీవిస్తున్నాను అన్నది అర్థం చేసుకోండి, అదే మెసేజ్. నేను అంటే సిద్ధిసయ్య, సత్యసయ్య, శ్రీకృష్ణుడా. నేను అంటే నువ్వే. నేను అనే పదానికి ప్లూరల్ లేదు. నేనులు అన్నంత ఎప్పుడైనా అంటావా? ఐజ్ అని ప్లూరల్ వాడవు. నేను మాట్లాడుతుంటే ఐఎమ్ టెల్లింగ్ అంటాం, నువ్వు మాట్లాడుతుంటే ఐఎమ్ టెల్లింగ్ అంటాం. ప్రపంచంలో ఇన్ని వందలాది కోట్ల మంది ఉన్నారు, వాళ్ళందరూ ఏమంటారు? ఐఎమ్ టాకింగ్ కదా. ఐఎమ్, అహం, ఐఎమ్కి సంస్కృతంలో అహం అంటాం. అది ఎలా జీవిస్తోంది? హౌ ఈజ్ ఇట్ లివింగ్? ఆ ఆర్ట్ మనం నేర్చుకోబోతున్నాం. ఈ ఆర్ట్ నేర్చుకోవటానికి మొట్టమొదట స్టెప్ ఏంటంటే అభయం, సత్వ సంశుద్ధి. భగవద్గీత 16వ అధ్యాయంలో మొట్టమొదట కాన్సెప్ట్ ఏం చెప్తాడు అంటే అభయం, ఫియర్లెస్నెస్. పిల్లవాడికి జ్వరం వచ్చింది. ఎందుకు జ్వరం వచ్చింది అంటే ఫలానా గురువు దగ్గర నుంచి మేము దూరం అయిపోయాం. మూర్ఖత్వం యొక్క పరాకాష్ఠ అది. తల బద్దలైంది. ఎందుకు తల బద్దలైంది? ఫలానా గురువు. నిజంగా దద్దమ్మకి అంత పవర్ ఉంటే నీ దగ్గరికి రాడు అసలు. వాడు ఏ చీఫ్ మినిస్టర్ బుర్రో బదులు కొట్టేసి వాడే చీఫ్ మినిస్టర్ అయిపోతాడు, నీ దగ్గరికి వస్తాడా? డి యూ థింక్ యు ఆర్ సో ఇంపార్టెంట్ ఫర్ ఎ క్యాపబుల్ గురు? కండిషన్ అది. పాయింట్ అర్థమవుతుందా? ఎందుకది ఎత్తి చూపిస్తున్నానంటే, ఇలాంటి వాళ్ళు ఇంత పిరికి పందలు, స్పిరిచువలిజంలో ఏం అడుగు పెడతారు? అర్థమవుతుందా? స్పిరిచువలిజం అంటే ఫియర్లెస్నెస్. కాశీలో నేను ఉన్నప్పుడు ఈ భూతాల గురించి మాట్లాడుతూ ఉంటే మా గురువు ఏం చేశాడు అంటే నన్ను శ్మశానంలోకి పంపించాడు. నువ్వు 40 రోజులు అక్కడే ఉండన్నాడు, చూడేమవుతుందో అన్నాడు. ఎంత భయంకరమైంది, వచ్చిన నువ్వు ఉప్పను పోతుంది. ఇంకంటే వాటికి బాడీ లేదు, బాడీ లేని నిన్ను భయపెట్టగలదు కానీ నిన్నేం చేయలేదు, అది చేయగలదా? పాయింట్ అర్థమవుతుందా? భూతాలు దెయ్యాలు అసలు ఉంటాయో లేవో నాకు తెలియదు, కానీ ఉన్నాయే అనుకోండి, వాటికి శరీరం లేదని మీకు తెలుసు కదా. శరీరం లేని మిమ్మల్ని ఏం చేయగలదు? మిమ్మల్ని భయపెట్టగలదు. నువ్వు భయపడు, దానికి అవడం చేస్తుంది. పాయింట్ అర్థమవుతుంది కదా? అంటే నథింగ్ టు ఫియర్ ఎనీ గురు ఆర్ ఎనీ బడీ, నో బడీ కెన్ డూ ఎనీథింగ్. నిజంగా ఏవైనా చేయగలిగేవాడు మనలాంటి బచ్చాల దగ్గరికి రాడు. ఎక్కడే పోతాడు? హై లెవెల్ పీపుల్ని వాయించుకుంటాడు. నిన్ను నన్ను భయపెడితే ఏం లాభం? రూపాయి పావులా ఇస్తాం. ఒక కోటి ఇష్టం భయపడితే కనీసం 2 కోట్లైనా వస్తాయి. బాంబే ఎక్స్ప్రెస్ సినిమా చూశారా మీరు? కొన్ని సినిమాలు కూడా చూస్తూ ఉండండి. ఎప్పుడు కానీ నేను చెప్పేవి మీకు అర్థం కావు ఫీలింగ్. అందులో హైజాక్ చేసేసి లోపలికి వచ్చేమా, హైజాక్ చేసేసి పిల్లవాడిని ఎత్తుకుపోతాడు. అసలు ప్లాన్ అదనమాట, ఎత్తుకుపోయి డబ్బు అడగాలి. అందులో ప్రమాదవశాత్తు ఏమవుతుందంటే, ఎవరైతే పిల్లవాడిని ఎత్తుకుపోవాలి అనుకుని ప్లాన్ వేస్తారో వాళ్ళకి చేతులు కాళ్ళు అన్నీ విరిగిపోతాయి. ఎవరి వల్ల అంటే, ఎవడో గురువు తాంత్రికుడు వాడు ప్రయోగం చేసి ఆ పిల్లవాడిని హైజాక్ చేయకుండా ట్రై చేశాడనమాట. కానీ అందులో ఒకడున్నాడు, బాంబే ఎక్స్ప్రెస్ అని అతని పేరు, అంటే బాంబే ఎక్స్ప్రెస్ నడుపుతూ ఉంటాడు అతను మోటార్ సైకిల్. వాడి చేతిలో పిల్లవాడు పడతాడు. ఇప్పుడు వీడికి తెలియదు ఎంత అడగాలో అమౌంట్. ఇంకేంటే వీడందరికీ రహస్యంగా ఉండాలని చెప్పి వాడు ఏం చెప్తాడంటే, వీళ్ళందరి ముందు ఫలానా అమౌంట్ నువ్వు ఫలానా చోట పెట్టు అంటాడు. అది వీడు విని వాడికి ఏం చెప్తాడు అంటే, ఆ పిల్లవాడు తండ్రికి అర్థమవుతుందో నేను చెప్పింది, పిల్లవాడు తండ్రికి వీడు ఫోన్లో ఏం చెప్తాడు, ఫలానా చోట ఫలానా అమౌంట్ పెట్టేయి. ఫలానా అంటే ఎంత? ఇప్పుడు వీడికి తెలియదు ఎంత అడగాలో, 5 రూపాయలు అని ఏదో అనుకుంటున్నాడు. కానీ వాడు తండ్రి కోటీశ్వరుడు కదా, అంచేత వాడేమన్నాడు, 5 లక్షలు. 5 లక్షలా అని నోరు తేలిచాడు వీడు. సరిపోదా అవుతే 50 లక్షలు అన్నాడు. 50 లక్షలా అవుతే 1 కోటి అన్నాడు వాడు. సరే, వీడు మళ్ళా ఏదో అనబోతూ ఉంటే, ఇంకా నువ్వు పెంచబాక చాలు, రేట్ ఫిక్స్ అయిపోయింది. పాయింట్ అర్థమైందా? ఇంతకీ రేట్ పెంచింది ఎవరని? హైజాకర్ కాదు, మీరు రేట్లు పెంచుకుంటున్నారు. పెంచుకోండి, ఆవిడేం చేస్తాడు? బొంబాయి ఎక్స్ప్రెస్ జిందాబాద్, మీ కర్మ. ఆవిడేం చేస్తాడు? యూ షుడ్ నో వేర్ వాల్యూ షుడ్ బి గివెన్ అండ్ వేర్ వాల్యూ షుడ్ నాట్ బి గివెన్. ప్రతిదానికి విలువ ఉంది, విలువ లేదని నేనేం చెప్పటం లేదు. కానీ ఒక కంప్లీట్ న్యూ ఫిలాసఫీ ప్రపంచానికి మనం అందజేయటానికి తగినటువంటి వాళ్ళు కాస్త అనారోగ్యం చేసి కాస్త కాలు జారి పడితే, నాది తప్పు అందువల్ల కాలు జారి పడ్డాం, అప్పుడే నువ్వు ఏం చెప్పాలి అంటే, ప్రపంచంలో ఇన్నాళ్ళు ఇన్ని చోట్ల ఇంతమంది పడ్డారు, వీళ్ళందరూ నా వల్లే పడ్డారు కనుక గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నా పేరు ఎక్కించండి, నా వల్ల ఇంతమంది పడ్డారు అంటే వాడు ఎక్కిస్తాడా? నా వల్లే పడ్డారు అనుకోవడం నీ మూర్ఖత్వం. పడ్డారు అనేదాన్ని నువ్వు ప్రతిదానికి వర్తించుకోండి. కొన్ని సంఘటనలకి చాలామంది బెంబేలు ఎత్తిపోతున్నట్టు అనిపించింది కనుక చెప్తున్నాను. మీరేం బెంబేలు ఎత్తిపోవలసినటువంటి అవసరం లేదు, ఎప్పుడు ఏమీ జరగదు. నేను 40 రోజుల పాటు శ్మశానంలో ఉన్నాను, నేను మా గురువులు చెప్పినట్టు. అందులో చాలా క్యాపబుల్ గురు. ఆ అఘోరి ఎవరు అంటే ఇందిరాగాంధీకి గురువు కాశీలో, కీనారాం బాబా అని పేరు వినే ఉంటారేమో. ఆ అఘోరి దగ్గర ఈ భూత ప్రేత పిశాచాలని చూశాను నేను. నేను బాగానే ఉన్నట్టు ఉన్నాను. నేను ఈ మధ్యన ఏదో కాస్త డయాబెటీస్ ఉంది, కానీ ఆ డయాబెటీస్ ఉన్నా నాకేం బాధగా ఏం లేదు. అర్థమైందా ఎందుకు చెప్తున్నాను? నీ భయమే నీకు రోగాలు బాధలు కలగజేస్తుంది, కష్టాలు కలగజేస్తుంది, శారీరక బాధలు కలగజేస్తాయి. అది ఫస్ట్ పాయింట్ గుర్తుంచుకోండి. కానీ భయం నుంచి బయటపడటానికి ఆ కీనారాం బాబా లాంటి గురువు ఉండాలి. ఆయన శ్మశానంలో పోయి 40 రోజులు జీవించు అంటే నువ్వు జీవించగలగాలి. రీసెర్చ్ చేస్తున్న రోజుల్లో జరిగింది అది. నాకు రీసెర్చ్ ఎగ్గొట్టేశారు, మాయమైపోయాను. ఎక్కడ వెళ్ళిపోయాడు మనిషిని వెతుక్కున్నాడు. నా 40 రోజుల పాటు నాకు మనుషులను కూడా దొరకలే. వెరీ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పీరియడ్, అప్పుడు ఇంట్రెస్టింగ్ కాదు. ఎందుకు ఇది చెప్తున్నాను అర్థమైందా? అన్ని పరిస్థితులకు దయచేసి ఐఆమ్ ఏ కారణము. ఐఆమ్ అంటే ఇన్వర్టెడ్ కామర్స్. ఏది జరిగినా నీకు బయటవాడు కారణం కాదు, నువ్వే కారణం. అది బాగా మీ మనస్సుల్లో పెట్టుకోవాలి. నెవర్ బ్లేమ్ ఎనీబడీ ఈవెన్ ద గురు, అండ్ డోంట్ గివ్ క్రెడిట్ టు ఎనీబడీ. ఫలానా వాడి వల్ల నాకు లాభం వచ్చింది. నేను మీతో చెప్పా, కార్డియాలజిస్ట్ దగ్గర మీకు ఆపరేషన్ చేసి వాడు మిమ్మల్ని బతికించాను, 5 లక్షల రూపాయలు ఫీజు అంటే ఇచ్చేస్తాం. అదే కార్డియాలజిస్ట్ దగ్గర హార్ట్ అటాక్ వచ్చి 2 పేషెంట్స్ పోయారు. కరెక్ట్, దేనే అంటే అది పోయేవాళ్ళు పోతారు, బతికేవాళ్ళు బతుకుతారు. ప్రశ్న ఏంటంటే, పోయినప్పుడు కార్డియాలజిస్ట్ నేను మందులు ఇచ్చాను కనుక వాడు చచ్చాడు అండు అంటాడా? అంటే ఏం చేస్తామండి? చాలా ప్రమాదం వాడికే. నేను మందు ఇచ్చాను వాడు చచ్చాడంటే ఎట్లా? సరే, అంటే వాడి చావుకి నీ మందులు కారణం కాదు, ఒప్పేసుకుంటాం కదా. మరి వాడు బతకటానికి నీ మందులు కారణం అంటే ఎందుకు ఒప్పుకుంటున్నారు? మీకు బుర్రుందా? మతి ఉన్నవాళ్ళేనా? వాడి చావుకి వాడి మందులు కారణం కానప్పుడు వీడు బతకటానికి కూడా వాడి మందులు కారణం కాదు, మరి ఎందుకు బతికాడు? వాడు ఎందుకు చచ్చాడు? వీడికి బతకాలనుంది, బతికాడు. వాడికి చావాలనుంది, చచ్చాడు. ఆ ప్రిన్సిపల్ అర్థం చేసుకోండి. ఈ కొత్త ఆలోచన విధానం మీ బుర్రలోకి ఉన్నాక, ఈ మా తల్లిదండ్రుల వల్ల మేము ఎదగలేకపోయాం, మా తల్లిదండ్రుల వల్ల మేము ఎదిగాము, వాల్యూ లేదు. నువ్వు అందరికీ, అందరి తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లవాడు కలెక్టర్ అయిపోవాలనే ఉంటుంది. మరి అందరి పిల్లలు కలెక్టర్ అయిపోతే ఇంకా ప్రజలు ఎవరు ఉంటారు అన్నదే నాకు తెలియదు, అది వేరే విషయం. అందరూ డాక్టర్లు అయిపోతే పేషెంట్స్ ఎవరు ఉంటారు? అందరూ ఇంజనీర్స్ అయిపోతే వా ఇంజనీర్స్కి రోగాలు వస్తే మందు ఎవడేస్తాడు? పాయింట్ అర్థమైందా? అంచేత వాడు ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా ఏదైనా వాడి వల్లే అవుతాడు. నువ్వేం చేయగలవు? హెల్ప్ చేయగలవు. ఓ మామిడి విత్తనం నాటావు, ఎదుగుతోంది అది. నువ్వేం చేయగలవు అంటే దాని ఎదుగుదలకి సహాయం చేయవచ్చు, లేకపోతే దాన్ని పీకి పారేయచ్చు. నువ్వు పీకి పారేసినా అది చావకపోవచ్చు, చావచ్చు. మహావీరుడు పేరు విన్నారా? మహావీరుడు పేరు అద్భుతమైనటువంటి ఫిలాసఫీ అయింది. శ్యాత్వాదము అంటాం దాన్ని. మేబీ నువ్వు ఇక్కడున్నావా, మేబీ ఐఎమ్ హియర్. నువ్వు అమెరికాలో ఉన్నావేమో, మేబీ ఐఎమ్ ఇన్ అమెరికా. ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నువ్వెక్కడున్నావు అంటే మేబీ ఐఎమ్ ఇన్ శంబల సంస్థాన్ అనాలి యాక్చువల్గా. కాదయ్యా, నువ్వు అమెరికాలో ఉన్నావేమో, మేబీ ఐఎమ్ ఇన్ అమెరికా. నవ్వొస్తోందా మీకు? కానీ థియరీ ఆఫ్ రిలేటివిటీ అదే చెప్తుంది. సైన్స్లో ఆ థియరీ ఆఫ్ రిలేటివిటీ అదే చెప్తుంది. శాతవాదం పాసిబిలిటీ, నువ్వు ఇక్కడున్నావు కానీ ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ దట్ యు ఆర్ నాట్ హియర్. ఆ మహావీరుడు, ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి మహావీరుడు గురించి ఎవరికి తెలియదు. ఇంకా బుద్ధుడు గురించి అయినా కొంచెం తెలుసు, కానీ మహావీరుడు గురించి పేరు మాత్రమే విన్నారు మీరు. అందుకే ఆయన్ని మహావీరుడు అంటాం. ఏ గ్రేట్ ఇంటలెక్చువల్ జైంట్ అని అర్థం అక్కడ మహావీరుడు అంటే. బుద్ధుడు అంటే ఇంటలెక్చువల్, ఇంటెలిజెంట్ మ్యాన్, బుద్ధ, వన్ హ్యాజ్ రియలైజ్డ్. మహావీర ఈ రియలైజ్ చేసినటువంటి ఇంటెలెక్చువల్ ఎ గ్రేట్ హీరోయిక్ మ్యాన్. ఈ మహావీరుడు గోశాలకుడు అని అతను ఒక అతి దగ్గర స్టూడెంట్తో ఓ విలేజ్కి వెళ్తున్నాడు. చాలా క్లోజ్ డిసైపుల్. మళ్ళీ మీరు ఒకటి గుర్తుంచుకోండి, అతనే మహావీరుని చంపేస్తాడు. ఈ క్లోజ్ డిసైపులే గురువుని చంపుతాడు. ఇంకా గురువులు ఎప్పుడు వాళ్ళ శత్రువుల వల్ల చావరు, వాళ్ళ శిష్యుల వల్ల చస్తారు అన్నది అండర్లైన్ చేసుకుని గుర్తుంచుకోండి. ఎప్పుడు కూడా ఎ గురు ఆల్వేస్ డైస్ బికాస్ ఆఫ్ హిస్ డిసైపుల్స్. క్రైస్ట్ డైడ్ బికాస్ ఆఫ్ హిస్ డిసైపుల్ కాదా? అంచేత ఈ మహావీరుడు తన అతి దగ్గర శిష్యుడు గోశాలకుడితో వెళ్తున్నాడు. అప్పటికింకా అతను శిష్యుడు, ఇంకా శత్రువు కాలే. కానీ శత్రువు ఎవడవుతాడో చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. శిష్యులే శత్రువులుగా అవ్వగలరు, కానీ శిష్యుడు కాని వాళ్ళు శత్రువు ఏమవుతాడు అసలు సంబంధమే లేదుగా. వెళ్తున్నారు, వెళ్తూ ఉంటే ఈయన ఇలా చెప్తాం, ఇది కావచ్చు అది కావచ్చు ఇది కావచ్చు అది కావచ్చు అని కదా చెప్తూ ఉంటాడు మహావీరుడు. అంచేత ఈ వెళ్తున్నప్పుడు ఒక ప్లాంట్ అంకురిస్తోంది, ఒక చిన్న పువ్వు ఉంది దాని మీద. గురువు గారిని అడిగాడు, ఏమి ఇది బతుకుతుందా చస్తుందా? ఈ చెట్టు చెట్టు కాదు అంకురం బతుకుతుందా చస్తుందా అని అడిగాడు. నిజంగా జరిగిన సంఘటనలు ఇవి. ఈ సంఘటనలన్నీ దయచేసి నేను చెప్తున్నది థీరీ చెప్పటం లే, మీ మీ జీవితాల్లో జరిగిన అనేక సంఘటనలకి నేను డైరెక్షన్ ఇస్తున్నాను. ఇండివిజువల్గా నేను చెప్పలేను కనుక మీ మీ జీవితాలలో జరిగిన సంఘటనలన్నీ దీని మీద, నెవర్ బ్లేమ్ ఎనీబడీ ఫర్ యువర్ హ్యాపీనెస్ ఆర్ ఫర్ యువర్ కష్టాలు. సారోజ్ నువ్వే కారణం, నీ కష్టాలు వచ్చినా నువ్వే కారణం, దుఃఖాలు వచ్చినా నువ్వే కారణం, ఆనందం వచ్చినా నువ్వే కారణం. పరిస్థితులు కావు, పరిస్థితులు కావు. చూపించి ఇది బతుకుతుందా అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి, బతుకుతుంది అంటే పీకేద్దాం అనుకున్నాడు. పీకేస్తే చచ్చిపోతుంది కదా, చిన్న అంకుము బతకదు వదిలేస్తాడు, బతుకుతుంది ఇది అనుకున్నాడు. మహావీరుడు దేని గురించి అడుగుతున్నావు అన్నాడు. ఈ మొక్క గురించి అడుగుతున్నావు అన్నాడు. దగ్గరికి వెళ్ళాడు, ఆ మొక్క దగ్గరికి వెళ్ళి చూసి బతుకుతుంది అన్నాడు. హా అన్నాడు. ఎవడు మరి నా నువ్వు విలనెస్ నువ్వులాగా నాకే అనిపించలేదు, కానీ మీరు ఊహించుకోండి అన్నిటికి మీరే కారణం అన్నప్పుడు ఈ నవ్వు విలనెస్ నవ్వుగా కూడా మీరే కారణం అనుకుని ఇలా ఎవరు నవ్వాడు విలన్లాగా? గోశాలకుడు నవ్వాడు. నవ్వి ఏం చేశాడు, పీకి పక్కన పడేశాడు. చచ్చిందనగా ఏమో మహావీరుడు అయిపోయింది, వెళ్ళిపోయాడు. పక్క పల్లెటూరుకు వెళ్తావు కదా ఇది జరిగింది. వెళ్ళారు పక్క పల్లెటూళ్ళకి. ఇందాక ఇక్కడే వర్షం ఇందాక వచ్చినట్టు దుమారం వచ్చింది, అమ్మాయి దుమారం వచ్చింది అని చేత రాలేదు మాస్టర్ అని చెప్పుకోవచ్చు అనుకునే లోపలే దాగిపోయింది, మీరు రావాల్సి వచ్చింది. లేకపోతే మీరు ఈ కారణం పెట్టి మానేద్దురేమో అది వేరే విషయం, కానీ నేను గ్యారంటీగా వచ్చి ఉండేవాడిని ఎంత దుమారం వచ్చినా. అంచేత దుమారం ఆపదు, ఏది ఆపుతుంది? యువర్ డిజైర్. అలాగే ఆ పల్లెటూరికి వెళ్ళాక వర్షం కురిసింది, బాగా వర్షం కురిసింది. అక్కడే ఉండిపోయారు వాళ్ళు. మూడు రోజుల తర్వాత వర్షం ఆగింది, తిరిగి రిటర్న్ అవుతున్నాడు. రిటర్న్ అవుతున్నప్పుడు ఎక్కడ ఇది పీకి పడేశాడో అక్కడికి వచ్చాక చూపించాడు, బతికింది అది. ఇంకేత వర్షం కురిసింది, మళ్ళీ నాచుకుంది. ఇప్పుడు మళ్ళీ అడిగాడు, కానీ ఈసారి విలన్ నవ్వు నవ్వలే. ఇంకేత ఒకసారి దెబ్బతిన్నాడు కదా, బతికింది కదా అది. అంచేత ఏంటి గురువు గారు బతుకుతుందా? ఖచ్చితంగా బతుకు. ఈసారి గురువు ఖచ్చితంగా చెప్పాడు, ఇందాక ఖచ్చితంగా చెప్పలే అప్పుడు. ఎప్పుడు? మొదటిసారి. వాడు పీకలేదు దాన్ని, పీకొచ్చు పీకలేదు. అప్పుడు ఇంటికి వచ్చాక అడిగాక చెప్తాడు, నువ్వు కాదు నిన్ను చూసి నేను చెప్పలేదు, ఆ మొక్కకి జీవించాలని ఉందా లేదా? If it wants to live, nobody can kill it. If it doesn't want to live, it dies. బతికినా చచ్చిన సమానే. ఈనాడు హిందూ కంట్రీలో 99% పీపుల్ ఆర్ డెడ్ పీపుల్ అని నేను అన్నాను అనుకో, మీకు కోపం వస్తుంది కానీ కరెక్టేగా. పాయింట్ అర్థమైందా? మేము ట్రై చేసామండి, 90% పీపుల్ చాలామంది నాతో మేము ప్రయత్నించామండి, ఏంటో జరగలేదు. నువ్వు ప్రయత్నించాక జరగకపోవటం ఈజ్ ఇట్ పాసిబుల్? ఇంపాసిబుల్. డూ ఆర్ డై. నువ్వు ప్రయత్నిస్తూ ఉండు, ప్రయత్నిస్తూ నువ్వు చనిపోవాలి తప్ప నేను ప్రయత్నించాను జరగలేదు కనుక ప్రయత్నం ఆపాను, దట్ ఈజ్ ఎ డెడ్ వే ఆఫ్ థింకింగ్. చనిపోయిన వాళ్ళు ఆలోచిస్తారు అలాగా. పాయింట్ అర్థమైందా? అభయం గురించి చెప్తున్నాను నేను. హౌ టు లివ్ అనేటటువంటి దాంట్లో ఫస్ట్ పాయింట్ మీరు బాగా బురకెక్కించుకోవాల్సింది ఏంటి అంటే, నేను ప్రయత్నించాను జరగలేదు అసంభవం. ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే ఇంకో బర్త్. ప్రయత్నం ఆపం. నువ్వు ప్రయత్నం ఆపనప్పుడు జరుగుతుంది అది. ఎప్పుడు జరుగుతుంది? దట్ ఈజ్ ఇమ్మెటీరియల్. అసలు ప్రశ్నే కాదు అసలు అది. అక్కడ పాయింట్ అర్థమైందా? చాలామంది నా శరీరం సహకరించటం లేదు, నా ఆలోచనలు సహకరించటం లేదు, నా వయసు సహకరించటం లేదు. యు ఆర్ డెడ్ పీపుల్. చనిపోయిన వాళ్ళు మాట్లాడే మాట్లాడే అది ఆర్ట్ ఆఫ్ లివింగ్. మొట్టమొదట మీకు చెప్పేది, మొట్టమొదట మీకు చెప్పేది ఏంటి అంటే, యు ఆర్ ష్యూర్ టు గెట్ వాట్ యు వాంట్. నువ్వు అనుకున్నది నీకు లభించకపోవటానికి కారణం ఏంటంటే నీ ప్రయత్న లోపమే. ఇంకా ప్రయత్నం ఎన్నిసార్లు ఎలా చేయాలి అసలు ప్రశ్నే లేదు. ఇంకా అది వస్తే ఎంతవరకు చేస్తూ ఉంటా, ఎంతవరకు చేస్తూ ఉంటా, చచ్చేంతవరకు. చచ్చిపోయినా చేస్తా, దట్ ఈస్ సైన్స్. సైన్స్లో ఏం జరుగుతుంది? ఎగరాలి అనుకున్నారు లియోనార్డో విన్సీ. ఈ డావిన్సీ కోడ్ దాని మీద ఆధారపడిందే, దాన్ని బ్యాన్ చేశారు. ఎందుకంటే పనికొచ్చేవి ఏమి చూడకూడదు. ఇంకంటే అది పనికొస్తుందని కూడా చాలామంది తెలియదు. చాలామంది అనుకునేది ఏంటంటే అది క్రైస్త జీవితాన్ని గురించి మీరు అనుకుంటున్నట్టు చెప్పలేదు. యాజ్ ఇఫ్ యూ నో హౌ క్రైస్ట్ లివ్డ్. మూర్ఖత్వం యొక్క పరాకాష్ఠ అది. నువ్వు ఈ 2006 AD వాట్ డూ యూ నో అబౌట్ హౌ క్రైస్ట్ లివ్డ్? యు హ్యావ్ ఎన్ ఒపీనియన్. నీ ఒపీనియనే రైట్ అనుకుంటే అట్ట, ఇంకోటి ఒపీనియన్ చూడు. అది చూసేస్తే నువ్వు మార్క్పోయావు అనుకో. అంత వీక్ మైండ్ వాళ్ళు ఉంటే ఎంత, లేకపోతే ఎంత? భావం అర్థమవుతుందా నేను చెప్పేది? ఆ వే ఆఫ్ లివింగ్కి ఉదాహరణగా చెప్తున్నాను. అది సినిమా గురించి ఏం చెప్పటానే నేను. తుమ్మితే ఊడిపోయే ముక్క ఎందుకంటే నేను చాలా స్పష్టంగానే చెప్తుంటే, నువ్వు ఉంటే ఎంత పోతే ఎంత? నా మాట వింటావు, ఓకే, వినవు వినవు. నా మూడ్ బాగుంటే కొంచెం మృదువుగా చెప్తా, నా మూడ్ బాగుండకపోతే తిడుతూ చెప్తా కదా. కానీ ప్రశ్న ఏంటి, ఐఆమ్ వాట్ ఐఆమ్. ఐఆమ్ ఫుల్లీ కన్విన్స్డ్. నాకు అర్థమైపోయింది, నేను ఇలాగే జీవిస్తా. ఎప్పటి వరకు ఇలా జీవించటం తప్పు అని నాకు అర్థమయ్యేటట్టు చెప్పేవాడు రానంత వరకు ఆ కామన్ సెన్స్ ఉండాలి. ముండితనం నేను అడ్వకేట్ చేయటం లే. నాకు అర్థమైపోయింది నేను ఇలాగే జీవిస్తాను, అది మూర్ఖత్వం. కానీ ఇలాగ నేను జీవిస్తాను కానీ ఇంతకంటే బెటర్ వే ఆఫ్ లివింగ్ ఉంది అని నాకు ఎవడైనా చెప్తే, అది చేంజ్. మళ్ళీ ఆ మార్పు కూడా మీలో ఉండాలి. కానీ ఇది బెటర్ అని ప్రూవ్ చేస్తే. పాయింట్ అర్థమైందా? ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురించి చెప్తున్నాను అని అర్థం చేసుకోండి. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ వన్, ఐఎమ్ నాట్ ఎడ్యుకేటింగ్ ఎనీ ఫిల్మ్. ఐఎమ్ జస్ట్ టెలింగ్ ఈ వే ఆఫ్ లివింగ్, ద ఆర్ట్ ఆఫ్ లివింగ్, జీవించే కళ. ఏంటి జీవించే కళ? మొట్టమొదట మీ బుర్రలో నాటుకుపోవలసింది ఏంటి అంటే, అన్ని పరిస్థితులకు నేనే కారణము. ఐఆమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఫర్ వాట్? ఫర్ ఎనీథింగ్. నా తల్లిదండ్రులు నన్ను చదివించలేదు, నా భర్త నన్ను ఒప్పుకోలేదు, నా భార్య నన్ను నాతో సహకరించలేదు, ట్రాష్. నో బడీ నీడ్ హెల్ప్ యూ. మీకు ఇష్టం అవుతే అందులో ఈ కాలంలో అసలు ప్రాబ్లమే లేదు. పూర్వకాలంలో ఆడవాళ్ళు బయటికి రావడానికి వీల్లేదు, క్షత్రియాస్ అసలు బయటికి రావడానికి వీల్లేదు. మీరా గురించి చెప్తున్నాను నేను. మీరాబాయి షీ షుడ్ నాట్ కదా, కాబట్టి షీ కేమ్ అవుట్. ఏమైంది? ఏమీ అవ్వలేదు. ఇప్పుడు ఆవిడ గురించి చెప్పుకుంటున్నాం. అంచేత బయటికి రాలేకపోయాను నేను, నా వాళ్ళ సపోర్ట్ నాకు దొరకలేదు, నాకు ఎవరు సహాయపడలేదు. ఎవరు సహాయపడక్కర్లే. మరి మాస్టర్ మీరు ఆర్గనైజ్ అవ్వమంటున్నారు? అవ్వమంటున్నాను. ఎవరు ఆర్గనైజ్ అవ్వమంటున్నాను? సేమ్ వేవ్ లెంగ్త్లో ఉన్న వాళ్ళని ఆర్గనైజ్ అవ్వమంటున్నాను. వేవ్ లెంగ్త్ లేని వాళ్ళు ఆర్గనైజ్ అవ్వరు, నువ్వు ఇష్టపడినా అవ్వరు. పాయింట్ అర్థమవుతుందా? స్పిరిచువలిజంలో దిస్ ఈజ్ ది క్రక్స్, హౌ టు లివ్. ఈ హౌ టు లివ్లో బేసిక్ ఏంటి? నేనే అన్ని పరిస్థితులకు కారణము. నీకు ఎవడు ఎంత పెద్ద గురువు అయినా, ఎంత పెద్ద తాంత్రికుడైనా చేయలేరు. రావణాసురుడు ఋషుల్ని ఏం మార్చగలిగాడు? మార్చగలిగాడా? రావణాసురుడు కంటే గొప్ప రాక్షసుడైనా ఉన్నాడు ఈ కాలంలో. హిరణ్యకశిపుడు 5 ఏళ్ల చిన్న కుర్రాన్ని మార్చలేకపోయాడు. చివరికి ఏమయ్యాడు? 5 ఏళ్ల కుర్రాడు వల్ల చనిపోయాడు వాడే. ఇక్కడ నువ్వే అంటావు ఒక గురువు వల్ల నీకు కష్టాలు వచ్చాయంటూ. ఇంచేత నీకు అసలు గురువు అంటే ఏంటో తెలీదు. నేర్చుకోండి, అందుకు చెప్తున్నాను ఇది. ఎవరు ఏమీ ఎవరిని ఎఫెక్ట్ చేయలేరు అంటిల్ యూ యాక్సెప్ట్ ఇట్. నువ్వు యాక్సెప్ట్ చేసావు అనుకో, ఇంకా వాళ్ళ ఎఫెక్ట్ ఏముంది? నువ్వేగా ఒప్పుకున్నావు. మీకు తెలియదేమో హిప్నటిజంలో, నేను హిప్నటైజ్ అవ్వను అనుకునేవాడిని హిప్నటైజ్ చేయలేరు మీరు. లేకపోతే హిప్నటిస్ట్ అందరూ ఇలా బోర్డు పెట్టుకుని ఆమె హిప్నటిస్ట్ అని కూర్చోరు. డైరెక్ట్గా వెళితే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి యు ఆర్ ఫాలోయింగ్ మై వర్డ్స్ అని వీడు ప్రెసిడెంట్ అయిపోద్దురు. ఇజ్ ఇట్ పాసిబుల్? అలా వెళ్ళి ఒక కోటీశ్వరుడు దగ్గరికి యు ఆర్ హిప్నటైజ్ గివ్ మీ 1 crore చెక్. మరి హిప్నటైజ్ చేయగలుగుతున్నారు కదా. ఎవరిని చేస్తున్నారు? నేను హిప్నటైజ్ అవుతాను అని వాడే ఒప్పుకుంటే ఇంతకప్పుడు హిప్నటిస్ట్ గొప్ప, వీడు గొప్ప, నువ్వే గొప్ప అంతే కదా. పాయింట్ అర్థమవుతుందా? రెండోది ఏం చెప్పాను? అన్నిటికీ నువ్వే కారణము. రెండోది, నువ్వు ఏవి కావాలంటే అది సాధించవచ్చు ఇఫ్ యూ కంటిన్యూ యువర్ ఎఫర్ట్స్. కండిషన్ అది. ఇఫ్ యూ కంటిన్యూ, నువ్వు ప్రయత్నం ఆపకుండా ఉంటే నువ్వు ఏది కావాలనుకుంటే అది సాధించగలవు. దీస్ ఆర్ ది 2 ఫండమెంటల్ లాస్ ఆఫ్ స్పిరిచువలిజం. ఆధ్యాత్మిక జీవితము అంటే ద వే ఆఫ్ లివింగ్ లో ఆధారంగా నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఈ 2 పాయింట్స్. అంతేత నీకు రొంపు వచ్చిందనుకో, వర్షం కాదు కారణం, నువ్వే. యు ఆర్ ససెప్టబుల్ టు ఇట్. నాకు ఎలర్జీ అండి ఫుట్ స్టెప్స్కి. యు ఆర్ ద కారణం. నువ్వు ఈ జన్మలోనే కాదు, ఇదివరకు జన్మలో చేసిన వాటికి కూడా నువ్వు ససెప్టబుల్ అన్నది ఇప్పుడు ప్రూవ్ అవుతోంది. కామన్ సెన్స్ ఆస్పెక్ట్ కానీ అది నేను తర్వాత చెప్తాను. నేను అది ప్రస్తుతానికి లెట్ అస్ లివ్ దిస్ లైఫ్ కరెక్ట్లీ. ఇదివరకు లైఫ్ గురించి మనం అవస్థపడక్కర్లేదు. బట్ వీ విల్ హ్యావ్ టు. ఇంతెంత ట్రూత్ ఏంటి అంటే పాస్ట్ లైఫ్స్ ఉన్నాయి, ఫ్యూచర్ లైఫ్స్ ఉన్నాయి. నువ్వు 9వ క్లాస్ చదువుతున్నావు అంటేనే అర్థం ఏంటంటే ఖచ్చితంగా నువ్వు 8 క్లాసులు పాస్ అయ్యావు. పాస్ అయ్యావు కనుక ఖచ్చితంగా నువ్వు ఫ్యూచర్లో ఇన్ని క్లాసులు చదవవచ్చు. చదువుతావో లేవో అది నీ ఇష్టం. అంచేత ఇట్ ఈస్ ఎ చైన్ ఆఫ్ ఈవెంట్స్. దాన్నే భగవద్గీతలో ఏం చెప్తాడు అంటే సూత్రే మణిగణ ఇవ. ఒక తాడులో జెమ్స్ ఎలాగైతే ఉంటాయో పాస్ట్ లైఫ్స్ ఉంటాయి, ఫ్యూచర్ లైఫ్స్ ఉంటాయి అన్నది మాత్రం గుర్తుంచుకోండి. అంటే ఎందుకు చెప్తున్నాను, ఈ లైఫే అంతా కాదు, ఇదివరకు లైఫ్స్ ఉన్నాయి, తర్వాత లైఫ్స్ ఉన్నాయి. అంచేత ఈ లైఫ్ను మౌల్డ్ చేసుకునేటప్పుడు ఎలా జీవించాలి అని నీకు తెలియాలి అంటే పాస్ట్ తెలియాలి, ఫ్యూచర్ తెలియాలి. టెన్త్ క్లాస్ పాస్ అయిన వాడికి నేను ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకోవాలి అనే డౌట్ వస్తుంది. 8వ క్లాస్లోనే వాడు బుర్ర బద్ర కొట్టుకుంటూ కూర్చున్నాడు అనుకో, నేను ఆలోచిస్తున్నాను మాస్టర్ ఇంటర్మీడియట్లో నేను ఏం గ్రూప్ తీసుకోవాలి, ఆలోచించవచ్చు కానీ అనవసరం కదా. ఎప్పుడు ఆలోచించాలి అది? 10th క్లాస్లో ఆలోచించాలి, అవునా? ఒకవేళ 8వ క్లాస్లోనే ఆలోచించడం మొదలు పెడితే దానికి తగినట్టు ఇక్కడి నుంచి స్టెప్ చేసుకుంటే వెళ్ళాలి, అవునా? అలాగే ఆర్ట్ ఆఫ్ లివింగ్లో ఈనాడు ఇక్కడ మనం జీవిస్తున్నాము కనుక ఇది వరకు ఎంత మనం కవర్ చేసామన్నది తెలియాలి, తర్వాత ఏం తెలియాలి, ఎటు వెళ్తున్నామో తెలియాలి, అవునా? పాయింట్ అర్థమైందా? మన ఎడ్యుకేషన్ కానీ మన తల్లిదండ్రులకు కానీ మన గురువులకు కానీ ఈ జ్ఞానము ఉన్నదా? ఉందా? పేరెంట్స్కి తెలుసా ప్రీవియస్ బర్త్స్లో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నెక్స్ట్ బర్త్లో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అందువల్ల ఈనాడు నీ జీవితాలలో సుఖశాంతులు లేవు, ఏవి ఉన్నా నీకు సుఖశాంతి ఉండదు. ఇంకేటంటే లక్ష్యహీనమైంది, తాత్కాలికంగా నువ్వు సుఖంగా ఉండవచ్చు కానీ ఇన్ ద లాంగ్ రన్ యూ విల్ ఫీల్ బోర్డ్. అంతేతే ఈనాడు అందరి జీవితాలు పరమ బోర్ జీవితాలు, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఫ్యాక్ట్ అది. ఆ బోర్డం రిలీవ్ చేసుకోవటానికి మీరు గాయత్రి మంత్ర జపం చేసుకుంటేనా బోర్డం రిలీవ్ అవ్వచ్చు, ఇంకోళ్ళని కొడుతూ బోర్డం రిలీవ్ కావచ్చు, ఏది చేసినా ఇది మీరు ఉద్దేశంతో చేయటం లేదు. దేనికోసం చేస్తున్నారు? బోర్డం రిలీవ్ చేసుకోవటానికి చేస్తున్నారు. నాకు చిన్నప్పటి నుంచి ఒక డౌట్ ఉండేది, మరి ఇంతవరకు ఎవడు ఆ డౌట్ తీర్చలేదు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, ఆ డౌట్ ఏంటంటే ఒక మ్యాన్ ఇంట్లో కూర్చొని బోర్ ఫీల్ అవుతున్నాడు. ఇంట్లో ఏం ఫీల్ అవుతున్నాడు వాడు? బోర్డ్. ఇంకోడు వాడింట్లో కూర్చొని బోర్ ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు ఈ బోర్ ఫీల్ అవుతున్న వ్యక్తి ఆ బోర్ ఫీల్ అవుతున్న మనిషి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు అంటే బోర్డమ్, ఈజ్ ఇట్ పాసిబుల్? నాకు అర్థం కాదు ఇప్పటికీ, ఈజ్ ఇట్ పాసిబుల్? నాకైతే అనిపించదు, అది జరుగుతుంది ఇక్కడ. దేని గురించి చెప్తున్నాను అర్థమైందా? ద ఆర్ట్ ఆఫ్ లివింగ్, హౌ టు లివ్. జీవించే వాడికి అసలు బోర్డం అనే ప్రసక్తే లేదు, అసలు వాడికి టైం సరిపోదు వర్క్ చేయటానికి, ఇంకా బోర్ ఎక్కడ ఉంటుంది వాడికి? అంచేత నువ్వు బోర్ ఫీల్ అవుతున్నావు అంటే అర్థం ఏంటి? యూ డోంట్ హ్యావ్ ఎ గోల్. అంచేత ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను నేను మీకు, హౌ టు లివ్ అనేటటువంటి దాంట్లో అన్ని పరిస్థితులకి నీవే కారణం. రెండోది ఏం చెప్పాను నేను? పర్చు. ఇప్పుడు మూడోది చెప్తున్నాను, ఇందాక చెప్పింది మూడోది. ఇఫ్ యు సే యు ఆర్ బోర్డ్ దట్ మీన్స్ యూ డోంట్ హ్యావ్ ఎ గోల్. నాకు బోర్ కొడుతుంది, తోచటం లేదు అన్నాం అనుకో, అంటే అర్థం ఏంటంటే నీకు లక్ష్యం లేదు. లక్ష్యం అంటే ఐ మీన్ ఏ టార్గెట్. టార్గెట్ ఉన్నవాడికి బోర్ ఉండదు. ఆర్ట్ ఆఫ్ లివింగ్లో ఇది అర్థం చేసుకోండి ముందు. మీరు మీకు ఎప్పుడైనా తోచటం లేదు, అబ్బా విసిగేస్తోంది, ఎందుకు విసిగేస్తోంది? గోల్ లేదు, క్లియర్? ఇప్పుడు ఒక స్పెసిఫిక్ టాపిక్ వస్తున్నాను నేను, జనరల్ టాపిక్ పాయింట్స్ అర్థమైంది కదా, నిన్న ఏం చెప్పానో గుర్తుంది కదా, ఇవాళ ఏం చెప్పాను మీకు, వే ఆఫ్ లివింగ్లో యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్, నీవే అన్ని పరిస్థితులకి కారణము, నువ్వు ఏవి కావాలనుకుంటున్నావో అది ప్రయత్నిస్తే ఖచ్చితంగా నీకు లభిస్తుంది. అది ఏదైనా కావచ్చు, పిల్లలు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, కోట్లు కావచ్చు, రాజ్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎనీథింగ్ యూ కెన్ అచీవ్. కండిషన్ ఏంటి అంటే అటువైపు నిరంతరం ప్రయత్నిస్తూ ఉండాలి, ఆపకూడదు ప్రయత్నాలు ఎప్పుడు. దాని తర్వాత ఏం చెప్పాను, నీకు బోర్ అనిపించింది అంటే అర్థం ఏంటి, నీకు లక్ష్యం లేదు. ఈ మూడు పాయింట్స్ గుర్తున్నాయి కదా, ఇది మనసులో పెట్టుకోండి. ఇంకొక పాయింట్ చెప్పి ఆపుతాను ఇవాళ, అదేంటి అంటే ద వే ఆఫ్ లైఫ్కి మీరు ఒక రోల్ మోడల్ ఎన్నుకోవాలి. హౌ టు లివ్ అనే దానికి ఒక రోల్ మోడల్ కావాలి. రోల్ మోడల్ అంటే అర్థమైంది కదా, ఇగో ఇలా మేము జీవించాలనుకుంటున్నాము. రోల్ మోడల్ లేకపోయినా నువ్వు బతకొచ్చు, కానీ రోల్ మోడల్ ఉంటే నీకు గోల్ ఉంటుంది. ఇగో నేను ఇలా సీతాదేవిలాగా బతకాలి, రాధలాగా బతకాలి, రాధా కం సీతలాగా బతకాలి, నీ ఇష్టం. ద పెర్మిటేషన్ కాంబినేషన్ ఈజ్ యువర్ ఆస్పెక్ట్. చెప్పింది అర్థమవుతుంది కదా. చదివాక ఆ రోల్ మోడల్ ఎలా జీవించింది అన్నది నీకు తెలియాలి. దాన్ని గురువుల చరిత్ర యొక్క పారాయణ అంటాం. గురు చరిత్ర పారాయణ అంటే గురువుల యొక్క చరిత్ర చదివేయటం కాదు, దట్ గురు ఈజ్ యువర్ మోడల్. నేను ఆయనలాగా అవ్వాలి, సిద్ధి సాయిలాగా అవ్వాలి. నేనెక్కడ, సాయి ఎక్కడ? కెమిస్ట్రీ లెక్చరర్ దగ్గరికి వెళ్ళాక నువ్వేం నేర్చుకోవాలి? కెమిస్ట్రీ నేర్చుకుంటావు. కెమిస్ట్రీ నేర్చుకున్నాక నువ్వు కెమిస్ట్ అవుతావు. ఫిజిక్స్ నేర్చుకుంటే ఫిజిసిస్ట్ అవుతావు. ఇంజనీర్ దగ్గర, ఆ ఇంజనీరింగ్ ప్రొఫెసర్స్ దగ్గర ఇంజనీరింగ్ నేర్చుకుంటే నువ్వేమవుతావు? ఇంజనీరు అవుతావు. మరి షిర్డీ సాయి దగ్గరికి వెళ్ళాక నువ్వు షిర్డీ సాయి అవ్వకపోతే వెళ్ళబాక ఆయన దగ్గరికి. వాట్ ఈస్ ద యూజ్? అలా అవ్వాలనుకుంటే, డాక్టర్ అవ్వాలి అనుకుంటే డాక్టర్ దగ్గర, కానీ రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తా వెళ్ళకూడదా? వెళ్తావు. వెళ్ళి మందు తీసుకుని వచ్చేస్తావు అని అడగవు, ఈ మందు ఎక్కడ తయారవుతుంది సార్, ఈ మందు ఏమవుతుంది సార్ అని అడుగుతావా? వాడు చెప్తాడు, మందు ఇస్తాడు, వచ్చేస్తా అయిపోయింది. కానీ నువ్వు డాక్టర్ అవ్వాలంటే ఆయన దగ్గర ఉండాలి, ఎలా మందిస్తున్నాడో తెలియాలి, దాని గురించి నువ్వు స్వాధ్యాయం చేయాలి. అర్థమైందా? అంచేత ఇక్కడ సాయి చరిత్ర పారాయణ చాలా స్పెసిఫిక్గా ఆ మాట ఎందుకు ఎత్తుతున్నాను అంటే, 9, 10, 11 తారీఖులు 400 సంవత్సరాల తర్వాత రాబోయేటటువంటి ఒక అద్భుతమైనటువంటి రోజులు ఆధ్యాత్మిక జీవితంలో. ఆధ్యాత్మిక జీవితంలో అంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్లో అని గుర్తుంచుకోండి. జీవించే విధానం తెలుసుకోదలుచుకున్న వాళ్ళకి ఇవి చాలా ముఖ్యమైనటువంటి రోజులు, మిగతా వాళ్ళకి కాదు. ఇప్పుడు మెడికల్ ఎంట్రన్స్ ఫలానా రోజు ఉంటుంది అని చెప్పినప్పుడు ఆ రోజు ఎవరికి ముఖ్యం? ఎంట్రన్స్ టెస్ట్ రాసే వాళ్ళకి ముఖ్యం, మిగతా వాళ్ళకి ఇట్స్ ఓకే, మామూలు రోజే. మిగతా అన్ని రోజుల్లాగే ఆ రోజు లేస్తారు, ఆ రోజు దెబ్బలాడుకుంటారు, ఆ రోజు సినిమాలకు వెళ్తారు, ఇంకా వాళ్ళ ఇష్టం వాళ్ళు ఆ రోజు ఏం చేయదలుచుకుంటారు. కానీ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ రోజు ఎంట్రన్స్ టెస్ట్ రాయదలుచుకున్న వాళ్ళకి చాలా ముఖ్యం, వాళ్ళ జీవితాలు మారిపోతాయి. మీ జీవితాలలో కూడా ఈ 3 రోజులు ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ నేర్చుకోదలుచుకున్న వాళ్ళకి చాలా గొప్పదైనటువంటి రోజులు. యాక్చువల్లీ ఈ రోజులన్నీ ముఖ్యమైనవే. దీన్ని గంగా దశహరా అంటాం మనం. పృథ్వీ మీద జ్యేష్ఠ శుద్ధ పాద్యమి అంటే 3 రోజులు అయిందా, ఇప్పటికే 4వ 6వ రోజా చూసుకోండి ఎన్నో రోజు. జ్యేష్ఠ శుద్ధ పాద్యమి ఇవాళ సప్తమి అంటే అప్పుడే 7 రోజులు అయిపోయింది. ఇట్స్ ఓకే, దాని గురించి వరి కాకండి. అయిపోయింది, ఇంకా 3 రోజులు ఉన్నాయి. జ్యేష్ఠ శుద్ధ దశమి వస్తుంది. ఆ రోజు భూమి మీద 2 అద్భుతాలు జరిగాయి. భూమి అంటే ఐ మీన్ ప్లానెట్ ఎర్త్, పృథ్వీ గ్రహం మీద 2 అద్భుతాలు జరిగాయి. ఎప్పుడు జరిగాయో మనకి టైం ఉండి ఈ క్లాసెస్ ఇలా కంటిన్యూ అవుతూ ఉంటే సండే ఐ విల్ టెల్ అబౌట్ దట్ ఆల్సో. కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఈ జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు ఫిజికల్ ప్లేన్లో గంగానది దిగింది, గ్యాంజెస్, గంగా అవతరణ జరిగింది. అదే రోజు స్పిరిచువల్ ప్లేన్లో గాయత్రి మంత్ర యొక్క అవతరణ జరిగింది, జూన్ 6. ఇవాళంతా 3, 4, 5, 6 తారీఖున. దాని తర్వాత నుంచి జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ వరకు ఇంకా ఇంపార్టెంట్ డేస్. ఎందుకంటే అవతరణ జరిగాకే కదా ఇంపార్టెంట్. అందులో ముఖ్యంగా త్రయోదశి చతుర్దశి పూర్ణిమ. ఇంకా యూ జస్ట్ కాంట్ ఇమాజిన్ హౌ వండర్ఫుల్ దోస్ డేస్ ఆర్. అంటే వాళ్ళకి అది మాత్రం గుర్తుంది, వండర్ఫుల్ ఎవరికి? ఇందాక నేను చెప్పినట్టే ఇది నేర్చుకునే వాళ్ళకి వండర్ఫుల్. మీరు కరెంట్ కూడా వచ్చింది కాదు చెప్పగానే. ఈ మూడు రోజులు యాక్చువల్గా వట సావిత్రి వ్రతము అని చేసేవాళ్ళు ఒక కాలంలో, మర్చిపోయామంతా కూడా మనం, చాలా విషయాలు మర్చిపోయాము. ఎందుకంటే జీవించటం ఎలాగో అన్న దాని గురించి మనం మర్చిపోయాము. ఈ వట సావిత్రి అనేటటువంటి విధానంలో పూర్వకాలంలో ఏం వ్రతాలు చేశారో అవంతా మనకి ఇంపార్టెంట్ కాదు, కానీ శిర్డి సాయి జీవిత చరిత్ర మీరు చదవగలిగితే ఈ మూడు రోజులు యూ విల్ బికమ్ ఇమ్మోర్టల్. మృత్యు అంటే ఏమిటో మీకు అర్థమైపోతుంది ఈ మూడు రోజులు. శిర్డి సాయి చరిత్రని మరి ఇక్కడ మిగతా చోట్ల ప్రతిదానికి కూడా కొన్ని సెంటర్స్ ఉంటాయి నేచర్లో. మీకు కంప్యూటర్లో ఇంట్రెస్ట్ ఉంది, వెబ్సైట్స్లో ఇఫ్ యూ కెన్ ప్లే విత్ ద వెబ్సైట్స్, టెరిస్ట్రియల్ మ్యాగ్నెటిజం అనే ఒక విచిత్రమైనటువంటి శక్తి పృథ్వీ గ్రహంలో ఉంటుంది. తీర్థస్థలాలోనే మన భారతీయులు దాన్ని కనిపెట్టారు, అక్కడే ఆ పవర్ ఉంటుంది. మిగతా చోట్ల కూడా పవర్ ఉంటుంది, కానీ ఆ పవర్ అన్ని చోట్ల ఉండదు. యు గాట్ ది పాయింట్. దాన్ని హిట్లర్ పట్టుకున్నాడు ఆ పవర్స్ని. దానికి ఆయన పెట్టిన పేరు ఏంటి అంటే జియోగ్రాఫికల్ పాలిటిక్స్, లేకపోతే జియో పాలిటిక్స్. అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వల్ల వచ్చింది, ఏదో టీఆర్ఎస్, ఇంకో ఎవరు వాళ్ళు, ఆయన చంద్రశేఖర్ రెడ్డి, అది మనకు బయట కనిపిస్తుంది. యాక్చువల్గా ద పాలిటిక్స్ ఈజ్ బికాస్ ఆఫ్ ద ఫీల్డ్ ఎర్త్. ఆ ఎర్త్ జియో పాలిటిక్స్ పట్టుకోగలిగిన వాడి వశంలో ఆ భూభాగం అయిపోతుంది. అది హిట్లర్ పట్టుకున్నాడు, దాన్ని చాలా బాగా డెవలప్ చేసుకున్నాడు. సరే, ఎంతైనా నాకు బాగా అర్థమైపోయింది అనుకుంటే ముందు పడతాడు, అది వేరే విషయం. ఎందుకు ఇది చెప్తున్నాను, ఈ వట సావిత్రి వ్రతము ఇది జియో పొలిటికల్గా గుంటూరులో ఒక పర్టికులర్ ప్లేస్ ఉంది, అక్కడ ఇది బాగా యూ కెన్ యూజ్ ఇట్. అంటే ఇంకా అక్కడైనా వెంకటేశ్వర స్వామి, అసలు గొప్ప వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నాడు అంటే తిరుమలలో ఉన్నాడు. కానీ వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఎక్కడున్నాయి? అంచేత తిరుమలకి వెళ్ళలేకపోతే వెంకటేశ్వర స్వామిని చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మీకు దగ్గరగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళండి. అంచేత యాక్చువల్గా దిస్ కాంకరింగ్ ఆఫ్ డెత్ కఠోపనిషత్తులో నచికేతాగ్ని అని చెప్పబడుతుంది, త్రిరాత్రి వ్రతము అని చెప్పబడుతుంది. సావిత్రి సత్యవంతుల కథలో ఆ త్రిరాత్రి వ్రతమే చెప్పబడింది. అది సంవత్సరంలో ఈ మూడు రోజుల పాటు యాక్టివ్ అవుతుంది. జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి, జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి, పూర్ణిమ. అందుకనే ఈ క్లాసెస్ నేను ఎలా మొత్తం చెప్తానని చెప్పాను నేను. ఎందుకంటే దిస్ ఈజ్ ది ఐడియల్ టైం. తమాషా ఏంటి అంటే దిస్ ఈజ్ ద ఐడియల్ టైం ఫర్ రీఓపెనింగ్ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఆల్సో. ఆల్ ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ ఇప్పుడు ఓపెన్ అవుతాయి. ఇంకా లైఫ్ అన్ని చోట్ల ఒకటే ఆన్సర్. ఓటో క్లాసు జూన్లోనే ఓపెన్ అవుతుంది, యూనివర్సిటీస్ జూన్లోనే ఓపెన్ అవుతాయి, ఇమ్మోర్టాలిటీ యూనివర్సిటీ కూడా జూన్లోనే ఓపెన్ అవుతుంది. గాట్ ది పాయింట్? ఈ మూడు రోజుల్లో ఎందుకు చెప్తున్నాను అంటే హౌ టు లివ్ అన్న దానికి ద ఓన్లీ గైడింగ్ ప్రిన్సిపల్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ ద మాస్టర్. గురువుల యొక్క జీవిత చరిత్ర మీకు ఎలా జీవించాలో చెప్తుంది, ఇంకోడెవరు చెప్పలేరు. ఎన్ని రకాలుగా చెప్పినా రోల్ మోడల్ ఉండాలిగా. ఆ రోల్ మోడల్లో సిద్ధి సాయి జీవిత చరిత్ర మించిన రోల్ మోడల్ లేదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కానీ అన్ని రోల్ మోడల్కి ఆధారం ఏమిటి అంటే భాగవతం, కృష్ణుడి యొక్క చరిత్ర. అందువల్ల కొన్నాళ్ల బట్టి నేను ఒక వారం రోజుల పాటు రాత్రి పగలు మీరు కృష్ణుడి చరిత్రని చదివి ఆహుతులు వేయండి అని చెప్తూ ఉంటే మాకు వీలు పడదు అంటున్నారు. వీలు పడదు, ఎవరికి వీలు పడుతుంది? ఇది మోడల్ ఉన్న వాళ్ళకి, మేము ఇలా జీవించాలి అన్న వాళ్ళకి గ్యారంటీగా వీలు పడుతుంది. అది ఏంటో వీలు పడదు. అంచేత ఒకటి మీరు ఏం చేయొచ్చు అంటే, ఇటువంటి కార్యక్రమాలు నైట్ అండ్ డే కృష్ణుడి యొక్క చరిత్ర చదువుతో ఆహుతులు వేసేటటువంటి దాంట్లో ఎప్పుడో అప్పుడు పాలు పంచుకోండి, బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. అంటే అసలు పోటీ పడాలి, మాకు ఛాన్స్ దొరకటం లేదండి, మేము వద్దాం అనుకుంటే ఎవరో ఒకళ్ళు ఉంటున్నారు అని. నాకు తెలిసి ఇప్పుడు ఏంటంటే వీళ్ళు బాధపడుతున్నారు, మేము తప్ప ఇంకెవరూ లేరండి, మేమేం చేస్తామని. మీ అదృష్టం అయ్యా బాబు అది అని అర్థం అవటం లే. వేస్తున్న వాళ్ళు అదృష్టవంతులు అంటే గ్యారంటీగా ఎంసెట్ పరీక్ష రాయాలి. ఎవరూ రాయటానికి రాలేదు, ముగ్గురే రాశారు పరీక్ష. గ్యారంటీ ఏంటి వాళ్ళకి? గ్యారంటీగా సీట్ వస్తుంది ఆ ముగ్గురికి. ఏ ర్యాంక్ వచ్చినా వాళ్ళు 1, 2, 3 ర్యాంక్లోనే ఉంటారుగా. గ్యారంటీ సీట్ అనమాట. ఇప్పుడు వస్తే ఈ లెక్చర్లన్నీ విని నెక్స్ట్ ఇయర్కి ఏమవుతుందో మరి ఐ కాంట్ గ్యారంటీ. కొంచెం అది అర్థం చేసుకోండి, దిస్ ఇస్ ఎ వెరీ సీరియస్ మ్యాటర్. ఆహుతులు వెయ్యాలి అంటే ఇక్కడ రెండు రకాలుగా చెప్తున్నాను నేను. ఒకటి ఏంటి అంటే ద బేసిక్ రోల్ మోడల్, దాన్ని ఏమంటారు ద మోడల్, పెర్మనెంట్ మోడల్, జగద్గురువు యొక్క పెర్మనెంట్ మోడల్ శ్రీకృష్ణుడు. అండ్ హీఈస్ ఎ పెర్మనెంట్ మోడల్ ఫర్ క్రైస్ట్ ఆల్సో. ఎవరి చరిత్ర? అండ్ ఐ విల్ ప్రూవ్ యూ సండే. నాకు నా దగ్గర ఇప్పుడే ప్రూఫ్స్ ఉన్నాయి, కానీ నేను చెప్పే కదా ఎన్న చెప్తాను. నేను ఒకేసారి స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తున్నాను. కనుక క్రైస్ట్ యొక్క లైఫ్ లో జరిగిన ప్రతి ఇన్సిడెంట్ కృష్ణుడి యొక్క లైఫ్ లో జరిగింది. ప్రతి గురువు జీవితంలో అదే ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఉదాహరణకి ఒకడు డాక్టరే వదలుచుకున్నాడు, ఖచ్చితంగా వాడి జీవితంలో ఏ ఇన్సిడెంట్ జరుగుతుంది అనాటిని చదవలసిందే. వాడు ఎప్పుడు చదువుతాడో అది వేరే విషయం, కానీ వాడు డాక్టర్ అవ్వాలంటే గ్యారంటీగా వాడి జీవితంలో ఒక మజిలీ ఏముంటుంది? అనాటమీ. రెండో మజిలీ ఏముంటుంది? ఫిజియాలజీ. మూడో మజిలీ ఏముంటుంది? కొయ్యాల. అంటే ఈ మూడు ఉండాల్సిందే కదా. ఇది లేకుండా ఎవడైనా డాక్టర్ అవ్వగలడా? అలాగే కృష్ణుడు చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు జరగకుండా ఎవడు గురువు కాలేడు. అన్ని సంఘటనలు జరిగితే పరిపూర్ణమైనటువంటి గురువు అవుతాడు. ఒక పార్టీ చదివితే పార్షల్ గురువు అవుతాడు, అసలు చదవలేకపోతే నకిలీ గురువు అవుతాడు. ఇప్పుడు నకిలీ గురువులు చాలా ఎక్కువ మంది అయిపోయారు. ఉన్నవాళ్లే నకిలీ గురువులు అనిపిస్తుంది. వివేకానందని లండన్ లో నాకు పేరు గుర్తు రావడానికి ఒక చోట మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టినప్పుడు వివేకానంద ఈ ప్రెస్ రిపోర్టర్స్ అందరినీ ఒకసారి ఉతికి ఆరేశాడు. వాళ్ళందరికీ ఆయన మీద ఇంతవరకు కసిందనమాట. అంచేత ఆయన్ని ఎలాగో అలా ఇబ్బంది పెట్టి క్వశ్చన్ చేసి ఆయన ఇరికిద్దామని క్వశ్చన్ ఇయర్ తయారు చేస్తున్నారు. సరే, మొదటి క్వశ్చన్ ఏంటంటే ఆ క్వశ్చనేర్లో ఈ ఆత్మ పరిశుద్ధమైన ఆత్మ అంటావు, అమరత్వమైన ఆత్మ అంటావు, అతి పుణ్యమైనటువంటి ఆత్మ అంటావు, అసలు దానికి పాపం అంటేనే ఏంటో ఎలాగో అంటావు, మరి అటువంటి ఆత్మ ఇలాంటి బాడీలోకి ఎందుకు వచ్చింది? నీ దగ్గర జవాబు ఏమైనా ఉన్నదా? అది ఒక క్వశ్చన్. ఎస్, ఐ హ్యావ్ ఎన్ ఆన్సర్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు బిలాంగ్ టు దట్ లైన్ ఆఫ్ రిషీస్ హూ గేవ్ దిస్ ఆన్సర్ అని అరగంట వాళ్ళని తిప్పాడు. అసలు ఆన్సర్ చెప్పలేదు. బ్రహ్మచారి అని తెలుగు సినిమాలో వీడి రక్తము వాడి రక్తము, వీడి రక్తము వాడి రక్తము సినిమాలు చూడండి మీరు, వచ్చిన కూడా మీరు సినిమాలు చూస్తారు. మరి గాడ్ ఓన్లీ నోస్ వాట్ టైప్ ఆఫ్ గురు ఐ ఆమ్. గుర్తొస్తుందా? అందులో బ్లడ్ టెస్ట్ చేస్తాడు. ఇప్పుడు డాక్టర్ బ్లడ్ రిపోర్ట్ ఇవ్వాలి, అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు. వీడేమంటాడు, వీడి బ్లడ్ నేను టెస్ట్ చేశాను, అబ్బాయి బ్లడ్ నేను టెస్ట్ చేశాను. దహం చెప్పడు. అలాగా వివేకానంద ఏం చేశాడు, 600 సేపు ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బిలాంగ్ టు దట్ గ్రేడ్ ఆఫ్ ఫీల్డ్ హూ గేవ్ ఎన్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ అని మళ్ళీ ఏదో తిప్పి తిప్పి చెప్పాడు. అలా 600 చెప్పిన తర్వాత ఆన్సర్ ఇచ్చాడు ఏంటి, ఐ బిలాంగ్ టు దోస్ రిషీస్ హూ సెడ్ వీ డోంట్ నో ద ఆన్సర్, వీ డోంట్ నో వై యూ హ్యావ్ ఫాలెన్ బట్ వీ నో హౌ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. ఇట్ డోంట్ ఆస్క్ దిస్ ఫూలిష్ క్వశ్చన్స్, ఎందుకు పడ్డావు, ఎందుకు పడ్డావు, ఎముక విరిగింది, ఎందుకు పడ్డావు, ఎలా పడ్డావు, ఎవరి వల్ల పడ్డావు. ఎంక్వైరీ కమిషన్ వేయాల్సిన అవసరం లే. ఏం చేయాలి, బయట ఎలా పడాలో చూసుకో, దట్ వీ నో. ఆన్సర్ అర్థమైందా? అది ఒక ఆన్సర్. రెండో ఆన్సర్, రెండో క్వశ్చన్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే, క్వశ్చన్స్ వీళ్ళు వేస్తున్న క్వశ్చన్స్ కి వివేకానంద నుంచి ఎప్పుడైనా మీరు ఇది దొరికితే చదవండి, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఐ ఓపెనర్ కూడా. సిల్లీ క్వశ్చన్స్, ఎందుకు పడ్డాడు, ఎందుకు ఇరుక్కున్నాడు, ఆత్మ నిజంగా అంత గొప్పదవుతే ఎందుకు మర్చిపోయింది, ఎందుకు మర్చిపోయిందో, మనకెందుకు మర్చిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, బయటపడు, ఎందుకు మర్చిపోయిందో నీకెందుకు, అది చెప్పిన ఆన్సర్. రెండోది ఏంటి అంటే, నువ్వేమో భారతదేశం నుంచి వచ్చావు, వీ హెర్డ్ దట్ దేర్ ఆర్ మెనీ నకిలీ గురూస్, చాలా నకిలీ గురువులు ఉన్నారు, నీకు బాధ అయ్యటం లేదా అన్నాడు. నువ్వు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్ అన్నాడు. ఎందుకు, ఇమిటేషన్ డైమండ్ ఉంటే అర్థం ఏంటి, డైమండ్ ఉన్నట్టే కదా, మరి నకిలీ గురూస్ ఉన్నారంటే అర్థం ఏంటి, యూ సెర్చ్ ఫర్ దెమ్. అందువల్ల ఈ గురువుల యొక్క సెర్చ్లో మీకు కావాలి అంటే యు గో టు ద రూట్. ఏంటి రూట్, భాగవతం. ఆ భాగవతంలో 10th కాండ ఇక్కడ మీరు చేస్తున్నది. అంచేత అక్కడ పోటీ పడండి తప్ప మాకు ఎక్కడ వీలవుతుందండి. ఇవాళ సాటర్డే స్పెషల్ పిక్చర్ ఉందండి, అసలు స్పెషల్ పిక్చర్ చూడటానికని మాకు గురువులు ఈ భాగవతాలు మాకెందుకండి. సరే ఓకే, ఎంసెట్ పరీక్ష రాయదలుచుకుంటే ఇదంతా కాదు, కానీ రాయండి అని నా కోరిక. తర్వాత ఈ ఎంసెట్ పరీక్షకి చాలా